పృథ్వీ గ్రహము యొక్క పరిణామక్రమములో మూడు ముఖ్యమైనటువంటి మార్పులు గత కోట్ల సంవత్సరాల బట్టి ఈనాటి వరకు వచ్చాయి. కోట్లాది కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పృథివికి చెప్పుకోవలసినటువంటి మార్పులు మూడే. మనిషి జీవితంలో కూడా వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత లోకుల దృష్టిలో పనికివాడైనా, పనికిరానివాడైనా, వాడికి మూడే మార్పులు ఉంటాయి. ఇప్పుడు మనం మొదలెడుతున్నటువంటి ఈ సాధన నాలుగవ మార్పుకి మొదలో, లేకపోతే మొదలుపెట్టిన దాన్ని చివరి వరకు చూడగలిగేటటువంటి సామర్థ్యము గల వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాము, లేకపోతే మొదటి ప్రయత్నము చేసినటువంటి వ్యక్తులుగా మాత్రమే చరిత్రలో ఉంటామో తెలియదు. కానీ ఇది మాత్రమే ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. గురువుల చరిత్రలో ఈ మూడు మార్పులు వాళ్ళ జీవిత కాలంలో, నా ఉద్దేశ్యం వాళ్ళ యొక్క పృథ్వీగ్రహ జీవిత కాలంలో వాళ్ళే మూడు మూడు మార్పులుగా చెప్పుకుంటూ వస్తారు. మన గురుదేవులు కబీర్గా ఒక మార్పు, దానికంటే ముందు చాలా జన్మలు ఎత్తారు, కానీ దాని యొక్క పరిణతి ఏంటి అంటే కబీర్గా, కొన్ని వేల జన్మల యొక్క పరిణతి ఏమిటి అంటే కబీర్దాస్, మళ్ళీ కొన్ని వందల జన్మలు, దాని పరిణతి ఏంటి అంటే సమర్థ గురు రామదాస్గా, మళ్ళీ కొన్ని వందల జన్మలు, దాని పరిణతి ఏమిటి అంటే శ్రీరామకృష్ణ పరమహంసగా. దాని తర్వాత ఇంకా పృథ్వీగ్రహం మీద పరిణతి చెందవలసినటువంటి జన్మలు ఎత్తవలసినటువంటి అవసరము లేదు. మరి శ్రీరామ శర్మ ఆచార్యగా ఏం పొందారు అంటే సమన్వయం జరిగింది, కబీర్గా, సమర్థ గురు రామదాసుగా, శ్రీరామ శర్మ ఆచార్యగా దాని పరిణతి జరిగింది. మన జీవితాలలో కూడా ఈ మూడు పరిణతులు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఏ మూడు పరిణతులు? కబీర్దాసుగా, సమర్థ గురు రామదాసుగా, శ్రీరామకృష్ణ పరమహంసగా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మెలకువగా ఉండేటప్పుడు వచ్చేటటువంటి జన్మ, మీరు కలలు గంటున్నప్పుడు ఉండదు. మీరే కలలు గంటారు, కానీ కలలు గంటున్నటువంటి మీరు ఈ జీవితంలో లేరు. కలలో పెద్ద పెద్ద రోల్స్ వేస్తూ ఉండవచ్చు, మీరు పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు, అంతర్గ్రహ యాత్రలు చేస్తూ ఉండవచ్చు కలలలో, కానీ దానికి ఈ జన్మకి సమన్వయం లేదు. ఇంకాస్త అడుగుకి ముందుకు వెళ్తే సుషుప్తి, గాఢ నిద్ర, అసలు దాని అనుభూతి లేదు. చాలామంది మనుషులకి గాఢ నిద్రాస్థితి యొక్క అనుభూతి ఏం లేదు. గాఢ నిద్రాస్థితి యొక్క అనుభూతి మీకు ఎలా ఉంటుంది అంటే, మెలకు వచ్చాక తెలుస్తుంది నిద్రపోయాను, నిద్రలో తెలియదు మీకు. అంటే మూడవ జన్మ గురించి అసలు ఏం తెలియదు మనకి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, ఈ రెండు జన్మల మధ్య సమన్వయం లేదు. గురువుల చరిత్ర ఈ సమన్వయాన్ని సాధించి మీకు చూపిస్తుంది. అంచేత ఇది ముందు అర్థం చేసుకోవాలి. మీరు ఏమి చేసినా మూడు స్థాయిల్లోనే చేస్తారు. మెలకుగా ఉండైనా చేస్తారు, కలల్లో అయినా చేస్తారు, నిద్రలో అయినా చేస్తారు. నాలుగవది తురియ స్థితి అని చెప్తాం. అంటే ఈ మూడు స్థితులకి సమన్వయము సాధించేటటువంటి స్థితి. ఇది గురుదేవుల యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే, కబీర్ దాస్గా జాగ్రత్త అవస్థలో చేయవలసినటువంటి పనులు చెప్పాడు ఆయన. అంటే దానికి ముందు చెప్పలేదని కాదు, దానికి ముందు ఆయన నేర్చుకుంటున్నాడు. కబీర్ దాస్గా పుట్టగానే ఆ జన్మలో జాగ్రత్త అవస్థలో పూర్తిగా ఎలా జీవించాలో ఆయన తెలిపాడు. ఏమని తెలిపాడు అక్కడ, మీ యొక్క జీవితంలో జ్ఞానము చాలా ముఖ్యము, మూఢ విశ్వాసాలు పనికిరాదు. చాలా చిత్ర విచిత్రమైనటువంటి పలుకులు పలికాడు ఆయన. కానీ చాలా గొప్ప పలుకులు ఆయన పలికినవి రెండు గుర్తుంచుకోవాలి మనం. గురువు గోవిందుడు అంటే గురువు భగవంతుడు, వీరిద్దరిలో భగవంతుడికి మీరు ప్రాముఖ్యత ఇవ్వవద్దు, భగవంతుడు కంటే గురువు చాలా గొప్పవాడు. ఎందుకంటే గురువు లేకపోతే భగవంతుడు గురించి మీకు ఏమీ తెలియదు. జత భగవంతుడు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే, గురువుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండోది అయినా చాలా ఖచ్చితమైనటువంటి అందరూ పాటించి తీరవలసినటువంటి ఇంకొక నియమం చెప్పాడు. శీష్ దియే గురు బిలే తోభీ సస్తా జాన్. నీ ప్రాణాలు ఇచ్చేసినా, నీ శిరస్సు ఇచ్చేసినా నీకు గురువు లభిస్తే నీకు చాలా చౌకగా గురువు లభించినట్టు. అంటే ఒకటి ఏం చెప్పాడు, గురువునే భగవంతుడి కంటే ఎక్కువగా మీరు ఆదరించాలి. రెండవది, గురువును పొందటానికి ప్రాణాలు ఇచ్చేయటానికైనా రెడీగా ఉండాలి. ఇది మొదటి సూత్రము మీరు నేర్చుకోవాల్సింది. ఇది లేకపోతే ఈ సాధన మీకు ఫలించదు. మిగతావి చాలా ఉన్నాయి కబీర్ దాస్ గురించి, ఆచరించవలసినవి, నేర్చుకోవలసినవి. అన్నిటికంటే ఇంకో మాట ఏం చెప్తాడు అంటే, ఆయన పోథీ పోథీ జగ్మువా హువా అన్న పండిత్ కోయ్. పుస్తకాలు 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 చదివేశారు మనుషులు, ఎవడు పండితుడు కాలేదు. ఢాయి ఆఖర్ ప్రేమిక పఢే తు పండిత్ హోయ్. రెండున్నర అక్షరాలు ఉన్నాయి ప్రేమ అని. ఈ రెండున్నర అక్షరాలు, ఈ ప్రేమ గురించి ఎవడికి తెలుస్తుందో వాడు నిజమైనటువంటి పండితుడు. శ్లోకాలు శ్లోకాలు కూడా కావి విద్విపదులు అంటారు. ఎందుకంటే ఆయన చదువుకున్నటువంటి వాడు కాదు, తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటాడు, నా జన్మలో నేను ఎప్పుడు చెయ్యపెట్టలేదుట, రెండిటి మీద, కాగితం మీద, పెన్ను మీద. రాయటం రాదు ఆయనకి, చదవటం రాదు. కానీ ఆయన చెప్పినటువంటి నిత్య జీవితంలో మీరు నేర్చుకోవలసినటువంటి ఈ సూత్రాలు గుర్తుంచుకోండి. ఒకటి, ప్రేమించటం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నన్ను ప్రేమించకపోతే చంపేస్తానని కాదు. పేపర్లు చూస్తూ ఉంటాం భలే గొప్పగా, నన్ను ప్రేమించవా చంపేస్తా. అసలు నిజమైనటువంటి ప్రేమ అయితే ఏం చేయాలి, వాళ్ళ సుఖం కోసం నీ ప్రాణాలు ఇచ్చేయాలి. ఇక్కడ రివర్స్ జరుగుతోంది, అది చాలా గొప్పగా అనుకుంటున్నాం. చేత ఆ ప్రేమతత్వం గురించి అవగాహన రావాలి. రెండవదేంటి, భగవంతుడి కంటే గురువు గొప్పవాడు అనేటటువంటి దృఢ విశ్వాసం రావాలి. మూడవదేంటి రావాలి, ప్రాణాలు ఇచ్చేసైనా గురువుని పొందగలిగితే, లేకపోతే గురువు కోసం ప్రాణాలు ఇచ్చేసైనా అదైనా చాలా ఉచితంగా చాలా తక్కువ ధరకి నీకు గురువు లభించాడు. ఇది కబీర్ దాస్ గురించి. మన నిత్య జీవితంలో పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య మనకి చెప్పినటువంటి ఈ మూడు ముఖ్యమైనటువంటి సూత్రాలు గుర్తుంచుకోండి. భగవంతుడి కంటే గురువు గొప్పవాడు, గురువును పొందటానికి ప్రాణాలు ఇచ్చేసినా నీకు గురువు లభిస్తే చాలా తక్కువ మూల్యానికి నీకు గురువు దొరికినట్టే. ఆయన మాటల్లో చెప్పాయంటే, శీషి దియే గుర్మిలే, శిరస్సు ఇచ్చేస్తే గురువు లభిస్తే తోభీ సస్తా జాన్, అది కూడా చాలా తక్కువ మూల్యానికే నీకు గురువు లభించాడు. దాని తర్వాత ఇంకా ఏం నేర్చుకోవాలి, అక్కడ ప్రేమతత్వాన్ని నేర్చుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత, కొన్ని జన్మలు అయిన తర్వాత, కొన్ని సాధనలు ఆయన ఇంకాస్త పరిపక్వ స్థితికి తెచ్చుకున్న తర్వాత, ఈ జ్ఞానము నుంచి కర్మయోగానికి వచ్చాడు. ఇందాక చెప్పింది, కబీర్ దాస్లో చెప్పింది జ్ఞానయోగం. మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఇవాళ ఇక్కడ ఈ క్యాసెట్లో చెప్పింది, ప్రపంచం అంతటికీ వెళ్ళాలి ఈ క్యాసెట్స్. ఇదే విధంగా ఈ సాధనలు జరుగుతూ ఉండాలి. మొట్టమొదట నేను చెప్పింది ఏంటంటే, మొత్తం మానవ జీవితాన్ని మూడు అంచెలుగా ఎదుగుతుంది. దానికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతావు అనేది నీ ఇష్టం, కానీ నేర్చుకోవాల్సింది ఇది. మొట్టమొదటి ఏం నేర్చుకోవాలంటే గురువు ఉండాలి. గురువు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను, భగవంతుడి కంటే గురువు గొప్పవాడు. కానీ గురువుని దొరకాలి అంటే ప్రేమతత్వం నాకు తెలియాలి, ఇది మొదటి అడుగు. ఈ అడుగు వేసిన తర్వాత ఇటువంటి వ్యక్తి, ఇటువంటి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, దానిని సమర్థ గురు రామదాస్ జీవితంలో ఆయన చూపించాడు. ఏమిటి ఆయన అక్కడ చూపించింది, ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి. మొదటి మలుపు ఎక్కడొచ్చింది ఆయన జీవితానికి, సావధాన్ అనేటటువంటి ఒక మాట విన్నాడు. మొట్టమొదటిసారి ఆయన జీవితంలో పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాడు, పెళ్ళి జరగబోతున్నది, పురోహితుడు పాపం ఏదో మంత్రం చదువుతో నోరు జారి సావధాన్ అన్నాడు. పెళ్ళి పీటల మీద నుంచి లేచాడు, లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. గొప్ప గొప్ప సాధనలు చేశాడు. రామ మంత్రానికి సంబంధించినటువంటి 13 అక్షరాలు గలిగినటువంటి మంత్రాన్ని సాధించాడు. చనిపోతున్నటువంటి చనిపోయినటువంటి అనేక ప్రాణులకు ప్రాణం ఇచ్చాడు. అంటే సావధాన్ అనేటటువంటి ఆ ఒక మాట పెళ్లిపీట నుంచి లేచిపోమని కాదు చెప్పేది. అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మృత్యువు నీకు ఎప్పుడు అప్పుడు తప్పదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 100 ఏళ్ల తర్వాత అయినా చనిపోతావు. చనిపోయే లోపల మృత్యువుని గెలువు, అంటే నువ్వు చావకుండా ఉండటాన్ని అలవాటు చేసుకో. చచ్చిపోయేటటువంటి దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకో. ఎప్పుడైతే ఈ రహస్యం తెలుస్తుందో నువ్వేం చేయగలవు అంటే చనిపోయిన వాళ్ళకి ప్రాణాలు ఇవ్వగలవు. రహస్యం ఎప్పుడైతే తెలిసిపోతుందో నీకు దాని మీద అథారిటీ వస్తుంది. అంచేత సమర్థ గురు రామదాసుగా మృత్యువు మీద వశం సాధించాడు. మానవులందరూ దేని గురించి భయపడతారు, అదేదో జరగకూడనేది జరిగిపోయింది అనుకుంటారు. పిచ్చివాళ్ళు, నాకు ఇప్పటికీ అర్థం కాదు, పుట్టాడు అంటే గ్యారంటీగా చేస్తాడు. ఇంతవరకు బుద్ధుడు కాబోలు ఒక కథ చెప్తాడు. ఒక ఆవిడ వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చి, మీరు చాలా గొప్పవాళ్ళు, బుద్ధత్వం పొందారు, మరి నా కొడుకు చచ్చిపోయాడు చిన్న వయసులో, వాడిని బతికించండి అంటాడు. ఓషే అది ఎంతసేపు బతికించేస్తాను, కానీ ఒక చిన్న షరతు ఉంది, ఆవాలు కావాలి అంటాడు. ఎంత ఎంత, 2 చిటికల ఆవాలు ఉంటే చాలు, గుప్పిడ ఆవాలు ఉంటే చాలు. అదే ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానండి. ఎక్కడ నుంచి అక్కడి నుంచి కాదు, వారి కుటుంబంలో ఎవడో చచ్చిపోకుండా ఉండాలి. సరే, పల్లెటూళ్ళలో కూడా వెళ్తుంది, ఆవాలు అడుగుతుంటే అయ్యో దానికే అమ్మ మహద్భాగ్యం తీసుకో అంటాడు. ఇచ్చే ముందు ఆవిడ చెప్తుంది, బుద్ధుడు అన్నాడు మీ కుటుంబంలో ఎవరు చచ్చిపోయి ఉండకూడదు. ఇదేంటి పిచ్చి ప్రశ్న, చచ్చిపోకుండా ఎందుకు ఉంటాను? అలా ఊరంతా తిరుగుతుంది, సాయంత్రం తిరిగి వస్తుంది. వస్తున్నప్పటికే ఆవిడ దుఃఖం తగ్గింది, అవగాహనకి ఆవిడ వచ్చింది, మృత్యువు అనేటటువంటిది అందరికీ వస్తుంది, ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి వెనక వస్తుంది. మొట్టమొదట ఆ అవగాహన రావాలి. అభయం అనేటటువంటి మాట దైవీ గుణాలలో ఒకటిగా చెప్తారు, అభయం సత్వ సంశుద్ధి, భగవద్గీత 16వ అధ్యాయం. ఆ అభయం, పుట్టాము అంటే గ్యారంటీగా చేస్తాం, అంచేత చావు వద్దు కాదు అంటాం. చచ్చిపోయే లోపల మిమ్మల్ని జన్మ జన్మలకి గుర్తుంచుకునేటట్టు ఏదైనా ఒక పని చేస్తే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. పుట్టాము, పెరిగాము, చచ్చాము, ఈ మధ్య బాగా తిండి తిన్నాం, ఆ తిండి తినటం వల్ల వచ్చిన అజీర్తితో కొన్ని బాధలు పడ్డాం, ఏమో ఏవో బాధలు ఉంటూనే ఉంటాయిగా. అది కాదు, సమర్థ గురు రామదాస్ చెప్పింది ఏంటి అంటే, నువ్వు పుట్టిన తర్వాత చనిపోయే లోపల నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఏ దేశంలో అయితే పుట్టావో ఆ దేశానికి నువ్వు ఏమైనా చేశావా, క్వశ్చన్ మార్క్ అది. ఆ విధంగా చూసుకుంటే ఈనాడు పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఎవరు కూడా దేశానికి ఏమీ చేయటం లేదు. మంచిత సమర్థ గురు రామదాస్ యాంగిల్లో ఆవిడ జీవించటం లేదు. ప్రశ్న అది, నువ్వు దేశానికి ఏం చేసావు? దేశం నీకు ఇన్నాళ్ళు చేస్తూనే ఉంది, మళ్ళీ దేశం నాకు ఇచ్చింది అని అడగకు. నువ్వు తిండి తినగలుగుతున్నావు, బట్టలు వేసుకోగలుగుతున్నావు, ఓడరేవుకి క్యాంప్కి రాగలుగుతున్నావు, ఈ రోడ్లు, ఈ ట్రాన్స్పోర్ట్స్, ఈ కరెంట్స్ ఇవంతా లేకపోతే నువ్వేమొద్దు ఇక్కడికి. సో దేశం నీకు చాలా ఇచ్చి నువ్వేమి ఇచ్చావని దేశానికి ఇవంతా ఉపయోగించుకుంటావు. దానికి స్వాతంత్రం ఉండాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి. అదే రామదాస్ జీవితంలో పూజ్య గురుదేవులు మనకు అందజేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికంటే ముందు ఏం చెప్పాడు, మృత్యు అంటే ఏంటో తెలుసుకోండి, మృత్యువుని వశపరచుకోండి, చేసి చూపించాడు ఆయన. మృత్యువుని వశపరచుకున్నాక సరేలేని హాయిగా కూర్చోలేదు. తను ఏ దేశంలో అయితే పుట్టాడు, ఏ ప్రాంతంలో అయితే పుట్టాడు, దానిని కేంద్రంగా తీసుకుని స్వాతంత్రం కోసం ఎలా పోరాడాలో చెప్పాడు. కానీ చాలామందికి స్వాతంత్రం అంటే ముస్లింల నుంచో విదేశీయుల నుంచో మనము బయటపడి మన స్వతంత్ర పరిపాలన చేసుకోవాలి అనేటటువంటి ఒక అపోహ ఉన్నది. అది మాత్రము రామదాస్ చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, నీ ఆలోచన మీద, నీ శరీరం మీద, నీ కోరికల మీద నీకు స్వాతంత్రం ఉండాలి. నీకేమీ స్వాతంత్రం లేదు, ఏదో బుర్రలో ఆలోచన వస్తుంది. మాస్టరు, మా ఆలోచనలు, మీ ఆలోచనలు ఆపుకోలేకపోతున్నా. ఎందుకు ఆపుకోలేకపోతున్నా తెలుసుకోవాలి. నీ కోరికలు అర్థం పర్థం లేనటువంటి కోరికలు, ప్లస్ నీ కోరికలే కాదు, నీ కోరికలు నీ పిల్లల మీద నెట్టావు. నువ్వు డాక్టర్ కాలేదనుకో, మా కుటుంబంలోనే, మా బంధువుల్లోనే ఒక ఆవిడ డాక్టర్ కావాలనుకుంది, 8వ క్లాస్ కూడా ఆవిడ చదవలేకపోయింది. నేను ఆవిడ చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మా అక్కయ్య అవుతుంది, నేను అంటూ ఉండే, నువ్వు డాక్టర్ అవుతానంటున్నావు కదా, నేను నీ కాంపౌండర్గా ఉంటానులే అని. మరి నా కోరిక తీరలేదు, ఆవిడ కోరిక తీరలేదు, ఆవిడ డాక్టర్ అవుతే కదా నేను కాంపౌండర్ అయ్యేది. ఇప్పుడేంటి, వాళ్ళ కూతుర్ని డాక్టరే చేయాలనుకుంది. చావగొట్టి చెవులు మూసింది. చదువుకో 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 ఏడిపించుకు తింది. ఆహా, డాక్టర్ అవ్వలే. ఇప్పుడు నేను తప్పించుకు తిరుగుతున్నాను. ఆవిడ మనోరాలు డాక్టర్ అవ్వాలట. నేను అసలు వాళ్ళ జోలికి వెళ్తాను. వెళ్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో, ఇప్పుడు వాళ్ళ మనోరాలకి నేను ఎక్కడ కాంపౌండర్ అవుతాను? సరే, నా బాధలు నావి, నా బాధలు మీకు చెప్పటం ఎందుకు? కానీ అర్థమైందా ఎంత మానసిక దుర్బలత్వం? నువ్వు డాక్టర్ అవుదాం అనుకున్నది అవ్వలేకపోతే నీ మాటలు ఎవడు వింటాడు? అయిన వాళ్ళ మాటలే ఎవడు వింటలే, సాధించినటువంటి వాళ్ళ మాటలే ఎవడు వింటలే. చెప్పింది అర్థమవుతుందా? ఆ స్వాతంత్రం. కనీసం నీ పిల్లల్ని, నీ వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకని, సమాజం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించు. సమాజం వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే నువ్వు ఏడిపించబాక వాళ్ళని. సమాజంతో చేతులు కలిపి వాళ్ళని ఏడిపించి ఆ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాను. చాలా కష్టం ఆ స్వాతంత్రం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి అదే నిలదీస్తాడు. మూడు లోకాలని జయించావంటావు తండ్రి, నీ మనస్సును నువ్వు జయించుకోలేకపోతున్నావు, నీ కోరికల్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. సమర్థగురు రామదాస్ ఆ స్వాతంత్రం గురించి మాట్లాడాడు. ఆ స్వాతంత్రము తర్వాత తర్వాత శ్రీ అరబిందో సాధించగలిగాడు. పృథ్వీకి సాధించేసి పెట్టేశాడు ఆయన. అమృతత్వాన్ని కూడా సాధించేసి పెట్టేశాడు. అంటే ఒక విధంగా మీరు అర్థం చేసుకోగలిగితే, సమర్థగురు రామదాస్ ఏది అందించాడో దాన్ని మానవజాతికి పూర్తిగా అందించాడు ఆయన. ఎవరు? శ్రీ అరవిందు. మృత్యువుని గెలిచాడు, స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాడు. మొత్తం మానవ జాతి స్వాతంత్రం పొందాలి అనుకుంటే ఆ విధానాన్ని అవలంబిస్తే పొందుతుంది. అటువంటి సామ్రాజ్యము, అటువంటి దైవీ సామ్రాజ్యానికి ప్రేరణ కర్మయోగము ద్వారా సమర్థగురు రామదాస్ అందజేశాడు. మరి ఇవి రెండూ జరగాలి అంటే ఏ రెండూ జరగాలి? గురువు దొరకాలి. గురువుకి ప్రాణమైనా ఇచ్చేస్తాను అనేటటువంటి జ్ఞానం ఉండాలి. భగవంతుడి కంటే గురువు గొప్పవాడు అనేటటువంటి అవగాహనతో మనం జీవించగలగాలి. ఇదంతా ప్రేమమయ తత్వంతో జీవించగలగాలి. ఇదంతా చేస్తూ నిత్య జీవితంలో, సమాజంలో జీవిస్తూ సమాజానికి బానిస కాకుండా, మన కోరికలకి మనం బానిస కాకుండా, మన ఆలోచనలకి మనం బానిసలం కాకుండా జీవించటం నేర్చుకోవాలి. ఇదంతా జీవించాలి అంటే, కర్మయోగము జ్ఞానయోగము మనకి రావాలి అంటే దేవతల సహకారం ఉండాలి. వ్యక్తిగతంగా మనం ఏం చేయలేము. ఎండ ఉండకుండా ఉండాలి అంటే ఏసీ పెట్టుకోవచ్చు మనం, కానీ కరెంటు లేకపోతే ఏసీ ఏం చేస్తుంది? ఏసీలో ఉండేటటువంటి కరెంటు దేవత, ప్రాకృతిక శక్తులు దేవతలు. అది ఎప్పుడూ అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు ఆ విషయం అర్థం అవటం లే. భగవంతుణ్ణి అడుక్కోకుండా ఏమీ ఇవ్వడు. భగవంతుడికి ఏమీ చేత కాదు. ఎలక్ట్రిసిటీని ఎంత పూజ చేస్తే ఏం లాభం? ఎలక్ట్రికల్ ఇంజనీర్ని పట్టుకోండి, మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురువు, ప్రకృతి నియమాలు తెలిసినటువంటి గురువు. ఎలక్ట్రిసిటీ ప్రకృతిలో ఉన్నటువంటి దేవత. చేత దేవత కంటే, భగవంతుడు కంటే గురువు గొప్పవాడు అని చెప్పేది అందుకు. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తులను మనం ఎలా ఉపయోగించుకోవాలి అని మన దేవాలయాలు చెప్తూ ఉంటే, ఇలా పడి ఉన్నాయి దేవాలయాలు. ఆ దేవాలయాలలో మీరు భగవంతుణ్ణి పూజించటం కాదు, భగవంతుణ్ణి ముక్కు పట్టుకుని, ముక్కుకి తాడు వేసి లాక్కుని మీరు చెప్పినట్టు చేయించుకోగలిగే దమ్ము ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అది చదువుతూ ఉంటే స్తోత్రాలు నేర్పడు అక్కడ. ఓ ఎలక్ట్రిసిటీ, మా పక్కవాడింట్లో నువ్వు వెలుతురు ఇచ్చావుట, మా పక్కవాడింట్లో నువ్వు చల్లగా గాలి వేస్తున్నావుట, మా ఇంట్లో కూడా దయచేసి నేను నీకే ఇవ్వను, మళ్ళీ నన్నేం అడగబాక, నేను నీకు ఏమని కావాలంటే దండం పెడతా. అది కూడా మనస్ఫూర్తిగా పెట్టాను. మీరు పెట్టే దండాల్లో ఎంత మనస్సు ఉందో మీకు తెలుసు కదా. దేవాలయాల్లో ఎంత నటన చేస్తున్నారో, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు, దేవుడిని ఏం మోసగిస్తారు మీరు. అంచేత స్తోత్రాలు కాదు అక్కడ కావాల్సింది, నియమాలు తెలియాలి. అంచేత ఈ సహస్రనామాలలో ఆ శక్తుల యొక్క నియమావళి ఉన్నది, ఆ నియమాలను గుర్తు చేసుకుంటాం. మెడిసిన్ చదువుతున్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అంటే, ఒకే రోగానికి వైద్యం నేర్చుకోడు, అన్ని రోగాలకి వైద్యం నేర్చుకుంటాడు, అన్ని రకాల రోగాల గురించి చదువుతాడు వాడు. అలాగే దేవతాశక్తుల్ని ఉపయోగించుకోవటం నేర్చుకునేటప్పుడు ఆ దేవతాశక్తులు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో మీరు నేర్చుకుంటారు. అవి సహస్రనామాలు. నువ్వేదో ఇక్కడ కూర్చుని అసలు విష్ణువు యొక్క పని ఏమిటో, ప్రకృతిలో విష్ణువు ఎక్కడున్నాడో నీకు తెలియకుండా ఈ స్తోత్రాలు సహస్రనామాలు చదివితే అది మీకు ఉపయోగపడదు, కానీ ప్రకృతిలో ఉంటుంది, ఇంకోడెవడో ఉపయోగించుకుంటాడు దాన్ని. అంచేత శ్రీరామకృష్ణ పరమహంసగా ఈ దేవతలందరినీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో ఆయన నేర్పాడు. ఏ దేవతని ఆయన నేర్చుకోదలుచుకున్నా, ఏ దేవతను మీరు ఉపయోగించుకోదలుచుకున్నా, 3 రోజుల పాటు మీరు నేర్చుకుంటే ఆ దేవత నీకు వశంలో అయిపోతుంది. అదే అర్థం చేసుకోండి. 4వ రోజు పట్టిందంటే అసలు మీరు దేవాలయాలకు వెళ్ళాల్సిన పనిలే, మీకు చేత కాదు, నేర్చుకోవాలి అది. అంచేత ఆ దేవతల్ని ఎలా ఉపయోగించుకోవాలో రామకృష్ణ పరమహంసగా చెప్పాడు. అంటే ఎంత సమన్వయాత్మకమైనటువంటి జీవితమో పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్యది అర్థం చేసుకోండి. అటువంటి గురువు యొక్క శిష్యులుగా మనం ఏం చేస్తున్నాం అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. అంటే జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము. జ్ఞానయోగము కబీర్ దాస్గా, కర్మయోగము సమర్థ గురు రామదాస్గా, భక్తి యోగము శ్రీరామకృష్ణ పరమహంస. కానీ ఈ 3 సరిపోవు. ఈ 3 యోగాలు సమన్వయం చెందాలి. ఆ సమన్వయం శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి జీవితంలో ఆయన సాధించి ఆ సమన్వయాత్మకమైనటువంటి సమర్పణ యోగాన్ని గత 3 జన్మలలో నేను సాధించుకోలేకపోయాను. ఏ గత 3 జన్మలు? కబీర్ దాస్గా. అదే అర్థం చేసుకోండి ఆ గొప్పతనం. వీళ్ళు 3 గొప్పవాళ్ళే, కానీ శ్రీరామ శర్మ ఆచార్య ఎవరు అంటే ఈ 3 యొక్క సమన్వయము. ఈ 3 యొక్క సమన్వయము ఎలాగ ప్రపంచానికి అందజేయాలి అది పెద్ద సమస్య అయింది గురుదేవులకు, పెద్ద సమస్య అయింది. మళ్ళీ కబీర్ దాస్గా అప్పుడు చెప్పిందంతా చెప్పాలా? ఏ సైంటిస్ట్ ఒకసారి రీసెర్చ్ చేసి తను కనిపెట్టింది మళ్ళీ ఇతరులకి చెప్పడు. అంచేత ఆయన ఏం చేశాడు అంటే, మన ప్రాచీన ఋషులు ఓ విచిత్రమైనటువంటి మంత్రాన్ని కనిపెట్టారు. నేను కావాలనే ఆ మాట వాడుతున్నాను, విచిత్రమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రం. అది 5 ఏళ్ల పిల్లవాడికైనా ఇచ్చేయచ్చు, దాంతో వాడు కూడా బాగుపడతాడు 5 ఏళ్ల పిల్లవాడు. లేదు, ఒక రాజర్షి, ఓ మహర్షి, ఓ బ్రహ్మర్షి, ఒక దేవర్షి లాంటి వ్యక్తులు, దేవర్షులు అంటే నారదులు లాంటి వ్యక్తులు, బ్రహ్మర్షి అంటే వశిష్ఠుడు లాంటి వ్యక్తులు. రాజర్షి అంటే విశ్వామిత్రుడు లాంటి వ్యక్తులు, వాళ్ళైనా ఉపయోగించుకోవచ్చు. అందుకని విచిత్రం. ఒకే మంత్రము మీ యొక్క మానసిక స్థాయిని బట్టి అనేకులకి అర్థమవుతుంది. 5 ఏళ్ల పిల్లవాడికి, ఏమీ రానటువంటి వాడికి కూడా ఈయనకి అలాగే ఇవ్వబడింది. శ్రీరామ శర్మ ఆచార్య కూడా పుట్టగానే ఆయనకి ఇవంతా ఏం గుర్తులేదు, నేను పూర్వజన్మలలో ఇంతింత గొప్ప గొప్ప పనులు చేశాను అని, అతి మామూలుగా. పల్లెటూళ్ళల్లో పుట్టి పెరిగినటువంటి పిల్లవాళ్ళు ఎలా ఆడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఆనందంగా జీవిస్తారో నేను 16 ఏళ్ళు అలాగే జీవించాను అన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు అతి సాధారణ పల్లెటూరులో ఉండేటటువంటి పిల్లవాడు ఎలా జీవిస్తాడో అలాగే జీవించాడు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఇదివరకటి జన్మల్లో ఇంతింత పనులు చేశాను అనేది ఆయనకి తెలియదు. ఒక చిన్న సంఘటన మాత్రం జరిగింది ఈ 16 ఏళ్లలో. సుమారు ఆయనకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయనకి గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వబడింది. సరే, గాయత్రి మంత్రం అందరూ చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను గాయత్రి మంత్రము విచిత్రమైనటువంటి మంత్రము, పిల్లవాళ్ళు వాడేసుకోవచ్చు దాన్ని, దేవర్షులు వాడేసుకోవచ్చు, ఈ మధ్యనున్న మనము వాడేసుకోవచ్చు. ఇంతకీ మనం పిల్లవాళ్ళము దేవర్షులు మరి మనం ఎక్కడ చెందుతామో మీరు నిర్ణయించుకోండి. అసలు పిల్లవాళ్ళము కూడా కాదేమో చూసుకోండి. గాయత్రి మంత్రము పిల్లవాళ్ళు ఉపయోగించుకునేటట్టు కూడా మీరు ఉపయోగించుకోవటం లేదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి, ఆలోచించుకోండి. సరే, మదన్మోహన్ మాలవీయ ద్వారా కాశీలో పూజ్య గురుదేవుల యొక్క తండ్రి గారు రూప్ కిషోర్ శర్మ అనుకుంటా ఆయన పేరు, తల్లి పేరు దానకుమారి. ఆయన కాశీకి తీసుకెళ్ళి మధుర నుంచి ఇన్ని శ్రీరామ్ శర్మ ఆచార్యని 7 ఏళ్ళు 8 ఏళ్ళు అప్పుడు ఆయన వయస్సు గాయత్రి మంత్ర దీక్ష ఇప్పించారు. ఇవాళ నేను ఇక్కడికి వస్తూ ఉంటే ఒకళ్ళు ఏమడిగారంటే మేము ఇంకా ఎన్నాళ్ళు చేయాలండి గాయత్రి మంత్రం అన్నారు. మానేయమ్మా అన్నారు. నీకంత బాధగా ఉంటే నేనేం చేస్తాను, ఎన్నాళ్ళండి చేసేది, సినిమా ఎన్నాళ్ళండి చూసేది, తిండి ఎన్నాళ్ళండి తినేది, ఇంతవరకు ఒక్కడొచ్చి అడగలేనన్న. వ్యధవది పుట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ళు వచ్చేయండి, ప్రతిరోజు 3 పూట్ల తింటూనే ఉన్నాను నేను, ఇంకా ఎన్నాళ్ళు తినాలండి. ఒకడు అడగలే, కడుపు మండుతూ ఉండి తింటే కడుపు మండుతుంది, డాక్టర్ ఏమో తినొద్దంటాడు, వీడు తింటాడు, తిన్నాక మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, డాక్టర్ వద్దన్నాడండి తిన్నానండి కడుపు మండుతోందండి. సరే మానేవయ్యా, తిండి మాత్రం మానరు, గాయత్రి మంత్రం మాత్రం ఎప్పుడు మానేయాలండి? మేము పొద్దున్న 10 గంటలకు మొదలెట్టామండి, 10:05 అయింది, ఇంకా చాలా 5 నిమిషాలు చేసామండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చామండి, లేకపోతే మాకేం కనం పట్టిందండి ఇక్కడికి రావటానికి. ఇంచేత ఆయన గురువుగారు గాయత్రి మంత్రము కామధేనువు, గాయత్రి మంత్రము కల్పవృక్షము, గాయత్రి మంత్రము పరుశువేది అంటే అమ్మాయి కూడా నమ్మేశాడు. మీరైతే అడుగుండేవారు, ఓం భూర్భవస్వ నాకేం లాభం వచ్చిందండి, తత్ సౌతుర్ వరణ్య నేను అనుకున్నది ఇంకా జరగలేదండి, భర్గో దేవస ధీమహి అసలు వ్యధవద్దు నేను ఎందుకు చేయాలండి, ధియో యోన ప్రచోదయాలు నేను వెళ్ళిపోతున్నానండి, గొడవ వదిలిపోయేది ఒకే ఒక మంత్రంతో కదా. అవగాహన చేసుకోండి, ఎంత బుద్ధి లేని జీవితాలు మనం జీవిస్తున్నాం. ఓ అద్భుతమైనటువంటి మంత్రం మీకు ఇచ్చాక ఎప్పుడు మానేయాలా అని చూసేటటువంటి వ్యక్తులకి ఏం నేర్పుతాం ఎవడైనా? పరశువేది, పరశువేది అంటే అర్థం ఏంటంటే ఇనువుతో, ఇనువుకి దాన్ని ముట్టిస్తే పరశువేదిని, ఇనువు బంగారం అయిపోతుంది. గాయత్రి మంత్రంలో ఆ శక్తి ఉంది, ఇనువును బంగారంగా మార్చగలిగేటటువంటి శక్తి ఉంది. కల్పవృక్షము, గాయత్రి మంత్రానికి కల్పవృక్షం లాంటి శక్తి ఉంది, అంటే ఆ వృక్షం కింద కనుక నువ్వు కూర్చొని ఏం అడిగితే అది జరుగుతుంది. కానీ మనకు అడగటం కూడా రాదే. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తూ ఉంటే ఒక కల్పవృక్షం ఉంది, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది ఆ కల్పవృక్షం, దాని కింద కూర్చొని అడిగితే మీరేం అడిగితే అది జరిగిపోతుంది. ఒకడు నన్ను చాలా బలవంతం పెట్టి అడిగాడు, వద్దురా బాబు మనం ఉపయోగించుకోలేము, మనకెందుకు కల్పవృక్షాలు అవిను, వాయించేశాడు, మీరున్నారో లేదో సుకృత విలాలు, అప్పుడు నన్ను వాయించి పెట్టాడు, చెప్పండో 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 అని రాసి అన్నాను. ఏం జరిగినా నేను బాధ్యుణ్ణి కాదు, గురువుగారు చెప్పను అన్నారు, నేను నేర్చుకుంటున్నాను. అడిగాను కల్పవృక్షం ఎక్కడుంటుందో అని, గురువుగారు చెప్పారు కూడా, నాయన కల్పవృక్షం దగ్గర నీకు ఆ కోరటం రాదు, కొంపలు అంటుకుంటాయి, రాసిమ్మన్నాను. నేను రాసిచ్చాక సాక్షి సంతకాలు మీరు పెట్టలేదేమో, ఎవరో పెట్టారు. సరే, ఈయన గారు బయలుదేరారు కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ. ప్రతి రెండో నిమిషాల్లోనూ నాకు ఫోను, కల్పవృక్షం కనిపించలేదండి అని. ఇప్పుడు అది కూడా నాదే అన్నమాట ప్రాబ్లము, కల్పవృక్షం ఎక్కడుందో నేను వెళ్ళి చూపించాలి. నేను చూపించనన్నా. సరే, ఏదో ఆయన వెతుక్కుంటూ కూర్చున్నాడు. సరే, ఆఖరికి అతి కష్టం మీద కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఇలాగే ఎండాకాలం. మరి చెట్టు వెతుక్కుంటూ ఉండాలి అంటే నడుస్తూ వెళ్ళాల్సిందే తప్ప, నేను కారులో వెళ్ళిపోతాను, ఏసీ వ్యాన్లో వెళ్ళిపోతానంటే కుదరదు కదా, చెమటలు వస్తున్నాయి ఆయనకి. సరే, కల్పవృక్షాన్ని పట్టుకున్నాడు అమ్మయ్య అనుకుని ఆ చెట్టు కిందకి వెళ్ళి, మాస్టర్ కల్పవృక్షం, అమ్మ ఇంకా నన్ను ఎందుకు అడుగుతావు, నన్ను అడగాల్సిన పనే లేదు, కల్పవృక్షాన్ని అడుగన్నాడు. ఈ లోపల ఆయన ఏమనుకున్నాడంటే, చెమట పడుతుంది, చల్లటి మంచినీళ్ళు దొరికితే బాగుండు అంటే, ఇప్పుడు మరి అక్కడ ఎవరో అమ్మాయి వచ్చింది, చల్లటి నీళ్ళు ఇచ్చేసింది, తాగేశాడు. భలే ఉంది. ఎప్పుడో పొద్దున్న 7 గంటల బయలుదేరాను, 12:30 1 గంట అయింది. భోజనం దొరికితే బాగుండు అనుకున్నాడు. భోజనం వచ్చేసింది, మంచి భోజనం కావాలన్నాడు. సరే, మంచి భోజనం, నాకు తెలియదు మంచి భోజనం అంటే ఏంటో, కానీ మంచి భోజనం వచ్చింది. మంచి భోజనం తర్వాత ఇంకా ఏదేదో అడిగాడు, ఇది వస్తే బాగుండు, అప్పడాలు ఉంటే బాగుండు, అదేదో. నాకు అది చాలా ముఖ్యం, అప్పడాలు ఏంటి అనుకోకండి మీరు, మిగతా వాళ్ళకి ఇంకోటి. తిన్నాడు, తిన్నాకేమవుతుంది, కడుపు నిండా నిద్ర వచ్చింది. నిద్ర వస్తుంది, పట్టు అంటే హంసతూలిక తలప ఉంటే బాగుంది, అది ఎంతో తెలీదు అడిగి కూడా. మాయాబజార్లో చూశాడు, అవేవో ఉంటాయని సినిమా, అవి గుర్తొచ్చింది. సరే, అది వచ్చేసింది, పడుకున్నాడు. సరే, ఎవరైనా కాళ్ళు పడితే బాగుండు అనుకున్నాడు, కాళ్ళు పట్టేవాళ్ళంతా పట్టారు. ఈ లోపల వీడికి అనుమానం, ఇదంతా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదో భూతం ఉంది కాబోలు అనుకున్నాడు. ఏమైంది అప్పుడు, భూతం వచ్చేసింది, పరుగో పరుగు పరుగో పరుగు పెట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చి పడ్డాడు, సుకృత విలాగా వచ్చి పడ్డాడు. ఎందుకు చెప్తున్నాను ఇది, కల్పవృక్షాన్ని ఉపయోగించుకోవటం తెలియాలి ముందు, మీకు అడగటం తెలియాలి ముందు. మీరు అడిగే ప్రశ్నలు, మీరు అడిగేవి ఎలా ఉంటాయంటే, మీ కొంప ముంచేవి అడుగుతారు మీరు. మీకు ఏది అడగాలో ఏది అడగకూడదో కూడా తెలియదు, ముందు అది నేర్చుకోండి. అప్పుడు కామధేనువుగా గాయత్రి మంత్రం, కానీ గాయత్రి మంత్రం భూతమేమో ఏదో అంటే మారదు, అంటే అది అమ్మ తల్లి, అది అంచేత తల్లి నిన్ను భయపెట్టదు, ఊరుకుంటుంది ఏం చేస్తాం పాపం వీడికి ఇంకా అడగటం రాలేదు. ఇది మదన్ మోహన్ మాలవ్య గారు శ్రీరామ్ శర్మ ఆచార్యకి ఆయన 7వ ఏట గాయత్రి మంత్ర దీక్ష ఇస్తూ చెప్పాడు. గాయత్రి మంత్రము, పరశువేది, కల్పవృక్షము, కామధేను, అది ఆయన బుర్రకు ఎక్కిపోయింది. ఎక్కిపోయాక 1984లో ఆయన ఒక మాట రాశాడు. మా గురువుగారు ఏం చెప్పారు అంటే, నువ్వు అనుకున్న సంఖ్యలో గాయత్రి మంత్ర జపము పూర్తి చేస్తేనే భోజనం చేయి, లేకపోతే నువ్వు భోజనం చెయ్యకు అని. ఆయన ఏం రాసుకున్నాడంటే, 80 ఏళ్ల వయసులో ఈనాటి వరకు నేను ఎప్పుడూ భోజనము మానలేదు. అంటే అర్థం ఏంటి, ప్రతిరోజు అనుకున్న సంఖ్యలో గాయత్రి మంత్ర జపం చేశాడు, అంతే తప్ప మానేద్దామా మాస్టర్ ఇవాళ నుంచి, అసలు మిమ్మల్ని చేయమన్న దేవుడు. అంచేత గాయత్రి మంత్ర సాధనను నిత్యకర్మలో ఒక భాగంగా చేసుకునే వాళ్ళకి ఈ శిబిరము. అంచేత ఈ శిబిరము తర్వాత నన్ను ఎవరూ అడగకండి, మేము ఎప్పుడు మానేయాలి అని. మీరు మానేయదలుచుకుంటే నన్ను అడగకండి, మీరు మానేయండి. మానేస్తే ఏమైనా ప్రమాదమా మాస్టారు? ఏమీ ప్రమాదం లేదు. మీరు ఇంకా సినిమాలు చూసుకోవటానికి, పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటానికి కాస్త ఎక్కువ టైం ఉంటుంది, అది ఇంపార్టెంటే కదా. అంచేత నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం అనేటటువంటిది మనం వాడుతాం ఈ గాయత్రి మంత్ర జపంలో. అంటే నిత్యకర్మలు మనం చేయటానికి కావలసిన యోగ్యతలు, మన యోగ్యతలుగా నిత్యకర్మలు చేయటం లేదు ఆఫీసర్గా, కానీ అమ్మగా కానీ, పెళ్ళంగా కానీ, ఆడబడుచుగా కానీ, అన్నగా కానీ, తమ్ముడుగా కానీ, హెడ్ క్లర్క్గా కానీ, సూపర్వైజర్గా కానీ, మీ ఇష్టం. మీ జీవితంలో మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిని మీరు యోగ్యతగా చేయటం లేదు, అంటే ఎఫిషియెంట్గా చేయటం లేదు. చెయ్యాలి కనుక చేస్తున్నాం. తల్లిని కనుక, తల్లిని అయ్యాను కనుక, తల్లిని కనుక, కర్మం నాది కనుక చేస్తున్నాను. తల్లిగా నువ్వు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి? నేర్చుకున్నావా? నేర్పారా నీకు ఎవరైనా? ఎవడు నేర్పలేదు. భర్తగా నీ బాధ్యతలు ఏమిటి? తెలీదు. అన్నదమ్ములుగా మీ బాధ్యతలు ఏంటి? అన్నా చెల్లెళ్ళగా, అక్కా తమ్ములుగా మీ బాధ్యతలు ఏంటి? తెలీదు. తెలుసా ఎవరికైనా మీ బాధ్యతలు ఏంటో? మీ హక్కులేంటో మీకు తెలుసు. అన్నగా నాకు ఇంత రావాలి, భార్యగా నాకు ఇంత రావాలి, భర్తగా నాకు మీరు ఈ సేవలు చేయాలనే హక్కు అడుగుతారంతే. మీరు ఏం చేశారు అనేటటువంటి ప్రశ్న అసలు మీరు వేసుకోరు, పక్కవాళ్ళు కూడా అడగరు. ఎందుకంటే చాలా ప్రమాదం. ఎందుకంటే మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలా అని ఎవడైనా అడిగాడు అనుకోండి, ఇమీడియట్గా మీరేం అడుగుతారు? నువ్వు పెద్ద చేసావో లేవో అని. చేత ఆ ప్రశ్న వెయ్యం. హక్కుల గురించి మాట్లాడతాను తప్ప బాధ్యతల గురించి మనం మాట్లాడు. చేత ఈ గాయత్రి మంత్రము మొట్టమొదట మీకు ఏం నేర్పుతుంది అంటే, నీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నావా లేదా? ఆ ప్రశ్న ప్రతిరోజు మీరు వేసుకోండి, ఉదయాన్నే లేవగానే. ఈరోజు నా బాధ్యతలు ఏమిటి? తల్లిగా నా బాధ్యత ఏమిటి? కుటుంబంలో ఉన్న సభ్యుడిగా నా బాధ్యత ఏమిటి? సొసైటీలో ఫలానా పేటలో నేనుంటున్నప్పుడు నా బాధ్యతలు ఏమిటి? ఉద్యోగంలో నా బాధ్యతలు ఏమిటి? అది నువ్వు నెరవేర్చు. నేను చేస్తే వాడు చేయలేదే అనబాక. బాధ్యత నెరవేర్చటం నేర్చుకోండి. దాన్ని గురువుదేవులు ఏమని చెప్పారు అంటే ఆత్మబోధ అని చెప్పారు. నిద్ర లేవగానే నువ్వు చేయవలసినటువంటి పని అది. ఇవాళ నేను నిద్ర లేచాను, ఏం చెయ్యాలి నేను? నా బాధ్యత ఏమిటి? అనేక బాధ్యతలు ఉంటాయి మీకు. తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, తమ్ముడుగా, చెల్లెలుగా, కుటుంబంలో సభ్యుడిగా, ఆఫీసులో ఉద్యోగస్తుడిగా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ పౌరుడిగా, సివిక్ సెన్స్ అంటాను దాన్ని. మరి ఈ బాధ్యతలన్నీ మనం నెరవేరుస్తున్నాం? అది మొదట గాయత్రి మంత్రం మీకు నేర్పుతుంది. బాధ్యతల గురించి అవగాహన చేసుకో. దాని తర్వాత ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఓ విశేషమైనటువంటి ధ్యానం చేసుకోవాలి మీరు. ఆ ధ్యానం గురించి నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ గురువుగారి యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు అర్థం చేసుకోండి. రోజుకి 5 మాలలు గాయత్రి మంత్ర జపం చేస్తాను అనుకున్నాడు. తనకి 16 ఏటు వచ్చేంత వరకు అంటే 8 ఏళ్ల పాటు ఆడుతూ పాడుతూ రోజు చేసింది ఏంటి అంటే 5 మాలలు గాయత్రి మంత్ర జపం చేసేవాడు. ఖచ్చితంగా వాళ్ళ గురువు ఎలా చేసుకోమని చెప్పాడో అలాగా. ఒకరోజు ఆయన మామూలుగానే తన 5 మాలలు గాయత్రి మంత్ర జపం చేయటానికి కూర్చున్నాడు. 16 ఏట ఆ రోజు వసంత పంచమి, బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఆయన దీపం వెలిగించుకుని గాయత్రి మాతకి మామూలుగా జపం చేసుకుంటున్నాడు. ఏమీ విశేషంగా ఏమీ లేదు. కానీ సడన్గా ఏమైందంటే ఒక దివ్యమైనటువంటి జ్యోతి దీపం నుంచి బయటకు వచ్చింది. ముందు అది ఏంటో తెలియక భయపడ్డాడు. మెల్లిమెల్లిగా గడ్డం అది ఉన్నటువంటి ఆ రూపం దాదా గురుదేవుల రూపము, ఆ రూపం ఆయన ముందు సాక్షాత్కరించి భయపడ్డాడు. 16 ఏళ్ళవాడు, పల్లెటూరులో ఉన్నవాడు, పెద్ద చదువు అది ఏం లేదు. గబుక్కుని అలాగే ఒక వ్యక్తి వచ్చేసి గడ్డం అది పెట్టుకుని బట్టలు అవి లేకుండా అవధూతలాగా వస్తే భయపడతాడు. ఈ లోపల ఆయన గురుదేవులు ఆయనతో పలకరించి, అనేక జన్మల నుంచి నేను నీతోనే ఉన్నాను, నీకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాను, నీకు అవంతా తెలియవు, నేను చేస్తూనే ఉన్నాను. ఈ జన్మలో కూడా ఆయన చేస్తూనే ఉన్నాడుగా ఆయన గురువుగారు, ఈయనకి తెలియదు ఆయన అంతా ఇంతవరకు లాక్కొచ్చాడని. అలాగే ఈనాడు మనం ఇక్కడ ఏకత్రితం అయ్యామంటే మీకు ఆ నమ్మకం ఉండాలి. అదే ఆయన గురువుగారు ఆయనకి చెప్పాడు, మన గురువుగారు మనకి చెప్తున్నాడు, మీరు ఇక్కడికి ఉత్తినే రాలేదు, నేను మిమ్మల్ని తీసుకొచ్చి అందరినీ ఓ చోట చేర్చాను. సరే ఎందుకయ్యా ఇంతకీ ఎందుకు నాకు కనిపించావు అన్నాడు. సరే 16 ఏళ్ళు వచ్చాయి కదా, నువ్వు చిన్న కుర్రాడు ఏం కాదు, ఇంకా కబీర్గా, సమర్థగురు రామదాస్గా, శ్రీరామకృష్ణ పరమహంసగా నీకు చేయవలసింది ఏదో చెప్పాను, నువ్వు బాగానే చేశావు, కానీ ఈ జన్మ ఆ 3 జన్మల యొక్క సమన్వయము. ఈ 3 జన్మలలో నువ్వు నేర్చుకున్నది పరిపూర్ణంగా నేర్చుకుని సమన్వయం చేసి భక్తి జ్ఞాన కర్మయోగాల గురించి మానవ జాతికి అందజేయి. సరే అందజేస్తాను, ఏం చేయాలి స్వామి, రోజుకి 7 గంటలు గాయత్రి మంత్ర జపం చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాల పాటు వదలకుండా మొదటి పని అది ఆయన చెప్పింది. 24 సంవత్సరాల పాటు రోజుకి ఎన్ని గంటలు గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. ఈ 16 ఏళ్ల బాలుడు అంతేనా అన్నాడు, చేసేస్తాను అన్నాడు. చేసేస్తే సరిపోదే, ఇంకో పని ఉంది. భారతదేశము స్వాతంత్ర పోరాటం జరుగుతోంది భారతదేశంలో, అందులో నువ్వు స్వయం సేవకుడుగా భారతదేశ పోరాటానికి ప్రాణాలిచ్చి ఒడ్డుతోన్నటువంటి అనేక మంది వ్యక్తులకి తిండి పెట్టి, వాళ్ళ బట్టలు ఉతికి, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి, వాళ్ళు రాసిన ఉత్తరాలు ఇంకో చోటకి తీసుకెళ్ళి ఈ పనులంతా చేయాలి. ఎవరికి చేయాలి? మామూలు వ్యక్తులకు కాదు, దేశం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, పోలీసులు వెంటాడుతూ ఉంటారు, ఎప్పుడైనా చంపేయచ్చు వాళ్ళని నిన్ను కూడా. ప్లస్ ఎలాంటి పని అది? ప్రాణం పోయేటటువంటి పని పట్టుబడితే. ప్లస్ వాళ్ళకి వండి పెట్టాలి, వండి పెడితే సరిపోదు, బట్టలు ఉతకాలి, బట్టలు ఉతికితే కూడా సరిపోదు. వాళ్ళు ఏదో ఉత్తరాలు అవి రాసిస్తే పోలీసులు కంటపడకుండా, పోలీసులు కంటపడితే పైకి వెళ్ళిపోతే ఇంకా మధ్యాహ్నం జరిగేదేం లేదు. చేత మీ కార్లు అవి కూడా ఏమి ఉండవు, కాలినడకన వెళ్ళాలి. దీనికి రోజుకి ఎంత టైం పట్టి ఉంటుంది ఆయనకి బట్టలు ఉతకడానికి? 2 నిమిషాలా? 2-3 గంటలైనా పడుతుంది. తిండి పెట్టడానికి 2-3 గంటలు. వాళ్ళ ఉత్తర ప్రత్యుత్తరాలు మళ్ళీ పక్క ఊళ్ళకి ఇచ్చి రావాలి, దానికి ఎంత టైం పడుతుందో మాకు తెలియదు. కానీ నాకు తెలిసి కనీసం ఈ పనులు చేయడానికి ఆయన కనీసం 5-6 గంటలు పడుతుంది. ఇంత లోపల రోజు 7 గంటలు ఎంత చేసుకోవాలి? మంత్రజపం చేసుకో ప్రతిరోజు. ఈ గడాలతాలు ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు ఎవడొచ్చి పట్టుకుంటాడో తెలియదు. 7 + 6 = 13 గంటలు. అక్కడితో ఆయన గురువు ఒప్పుకుంటే ఇంకా ఆయన ఎందుకు అవుతాడు? అందుకే ఆయన హిమాలయాల నుంచి కిందకి మనం రానివ్వటం లే. వస్తే ఇలాంటి పిచ్చి పనులు ఏవో మన్ని చేయమంటాడు, మనమేం చేస్తామా ఏంటి, మా గురువు చేశాడని చెప్పుకుంటాం గొప్ప. ఇంకో పని చెప్పాడు, అఖండ దీపం వెలిగించాలి నువ్వు. ఆ దీపం ఆరిపోకుండా 24 సంవత్సరాలు కాపాడుకోవాలి నువ్వు. ఈ గద్ద అంతా చేస్తూ మంత్రజపం చేసుకోవాలి. స్వాతంత్ర సంగ్రామంలో ఎవడైతే కష్టపడుతున్నాడో వాడి వెంట ఎక్కడెక్కడికో వెళ్ళాలి, వాళ్ళ బట్టలు ఉట్టుకోవాలి, వాళ్ళకి తిండి పెట్టాలి. చిన్న కుర్రవాడు కదా, 16-17 ఏళ్ళ వాడేగా, వాళ్ళు రాసిన ఉత్తరాలన్నీ ప్రమాదకరమైనటువంటి ఉత్తరాలు అందరికీ అందజేయాలి, వాళ్ళు ఇచ్చిన జవాబులు మళ్ళీ వీళ్ళ దగ్గరికి తీసుకురావాలి. ఇదంతా చేస్తే ఏం చేయాలి? అఖండ దీపం వెలిగించుకోవాలి. మనం అయితే గ్యారంటీగా నీకేం పిచ్చి పట్టిందా అయ్యా ఎలా చేస్తామని అడిగి ఉండేవాళ్ళం. ఈయన అమాయకుడు కనుక ఆ ప్రశ్న వేయలే గురువుని. చేస్తానన్నాడు. గురువుకు ఉత్సాహం వచ్చేసింది. అవుతే ఇంకో కండిషన్ ఉందన్నాడు. అంచేత గురువు చెప్పిందంతా ఒప్పేసుకోకండి, మీరు ఎక్కడో ఆపేస్తే గురువు ఆగుతాడు, లేకపోతే ఇంకో కండిషన్ అంటాడు, ఇంకో కండిషన్ అంటాడు. ఇంకో కండిషన్ ఏం పెట్టాడు? నీ ఇష్టం వచ్చిన తిండి తినడానికి వీల్లేదు, నువ్వు వండి ఏదైనా పెట్టుకో, నువ్వు మాత్రము గో సంస్కారిత ఆహారమే తినాలి. గోసంస్కారిత ఆహారం అంటే అర్థం ఏంటి? ఆవుకి బార్లీ గింజలు తన చేతులతో ఒక గుప్పెడు పెట్టాలి. ఆవుకి తన చేతులతో ఎన్ని బార్లీ గింజలు వస్తాయి అన్నీ, తర్వాత ఆవుకి కావాల్సిన ఆహారం అంతా పెడతాం. ఆవు పేడలోంచి ఆ బార్లీ గింజలు అరగనవి బయటపడతాయి. నువ్వు ఒక గుప్పెడు పెట్టావు, ఎన్ని పడతాయో తెలియదు. దాన్ని కడుక్కుని పేడని వాటిని దాన్ని బార్లీ గింజల్ని ఎండబెట్టి నీ చేతులతోనే దాన్ని గ్రైండ్ చేసుకుని, భగవంతుడు తెలియాలి ఎన్ని గింజలు వస్తాయో, గ్రైండ్ చేసుకుని దాంతో నువ్వు ఎన్ని రొట్టెలు అవుతాయి అన్ని రొట్టెలు తిను. ఒకరోజు ఏం రాలేదనుకో, పక్కింటి వాళ్ళని వెళ్ళి అడగబాక, నో ఫుడ్. ప్లస్ ఆవు, ఆ ఆవు యొక్క పాలతోనే వచ్చినటువంటి మజ్జిగ తాగాలి, పాలు తాగకూడదు. ఇది ఆయన పెట్టిన కండిషన్స్. గురువు ఆయన ఏమనుకోలే, రైట్ నేను చేస్తానన్నాడు. ఎందుకు చేస్తానన్నాడు? కబీర్ దాస్గా ఆయన ఒక మాట నేర్చుకున్నాడు, శీషిదియే గురుమిలే తోభి సస్తాజాన్, ప్రాణమిచ్చినా గురువు లభిస్తే చాలా చౌకలో గురువు దొరికాడు అనుకున్నప్పుడు ఈ నియమాలు ఏముందనుకున్నాడు ఆయన, చేశాడు. 24 సంవత్సరాల పాటు చేశాడు. 24 సంవత్సరాలు చేసినటువంటిది అలవాటైపోయింది ఆయనకి. అంచేత 40వ ఏట ఆయన మంత్రజపం ఆపేయచ్చు ఆయన గురువు చెప్పినట్టు. 16వ ఏట మొదలెట్టాడు. 24 ఏళ్ళు అంటే ఎంత? దాని తర్వాత 40 ఏళ్ళు కూడా ఆయన 7 గంటలు గాయత్రి మంత్ర జపం చేస్తూనే ఉన్నాడు. అఖండ దీపం అలా వెలుగుతూనే ఉంది. మనం రాసేటటువంటి ఉత్తరాలన్నిటికీ ఆయన జవాబిస్తూనే ఉన్నాడు ఈ కాలంలో. అప్పుడేమో స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నవాడు ఉత్తరాలు అటు ఇటు చేసేవాడు. తర్వాత ఏం చేశాడు? తనకు వచ్చిన ఉత్తరాలు, తనకి రోజుకి 300 ఉత్తరాల కంటే తక్కువ వచ్చేది కాదు, ఆ 300 ఉత్తరాలకి కూడా ఆ రోజే ఆయన జవాబిచ్చేవాడు. నేను కళ్ళారా చూశాను, అందులో కొన్ని ఉత్తరాలు నేను రాశాను. ప్లస్ ఇదంతా కాకుండా వ్యాసుడు రాసిన ప్రతి పుస్తకానికి హిందీ ట్రాన్స్లేషన్ చేశాడు ఈ కాలంలోని. 3600కు పైగా పుస్తకాలు రాశాడు. ఇంకా భగవంతుడు తెలియాలి ఎన్ని యజ్ఞాలు చేయించాడు, ఎంతమందికి మంత్రదీక్ష ఇచ్చాడు, ఏం చేశాడు. ఇంకా అటువంటి గురువు అందజేసినటువంటి గాయత్రి మంత్రాన్ని నేర్చుకోవటానికి వచ్చారు మీరు. మరి 5 నిమిషాలు చేస్తారో, 2 నిమిషాలు చేస్తారో, జీవితాంతం చేస్తారో, లేకపోతే మేము ఇవాళ ఊరు వెళ్ళిపోతామని మానేస్తారో, మీ ఇష్టం. కానీ గురువు మాత్రం అలాంటి వాడు అని గుర్తుంచుకోండి. ఆయన ఏం చేశాడో అర్థం చేసుకోండి. అంచేత ఈ గాయత్రీ మంత్రంలో సమన్వయము చేయటానికి జ్ఞాన కర్మ భక్తి. జ్ఞానం అంటే ఏంటి? కబీర్దాస్ ఏమని చెప్పాడు? కబీర్దాస్ 3 మాత్రం గుర్తుంచుకోండి, భగవంతుడు కంటే గురువు గొప్పవాడు. 2వది ఏం చెప్పాను? ప్రాణం ఇచ్చిన గురువు లభిస్తే చాలా చౌకగా మీకు గురువు లభించినట్టే. 3వది ఏం చెప్పాడు? ప్రేమించటం నేర్చుకోండి. ప్రపంచాన్ని తర్వాత ముందు గురువుని ప్రేమించటం నేర్చుకోండి. ఇక్కడ గురువుని చంపేటటువంటి శిష్యులు చాలా ఎక్కువగా ఉన్నారు అని నేను చెప్తున్నాను. నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవటండి. గురువుని ప్రపంచంలో ఎవరూ చంపలేరు, శిష్యులు చంపేయగలరు. క్రైస్ట్ దగ్గర నుంచి మీరు చూసుకోండి, ఎవరు చంపారు అంటే శిష్యులే. పట్టించింది శిష్యులే, చంపేది శిష్యులే. కానీ అది గురువు యొక్క కర్మేమో. ప్రతి గురువుకి అలాంటి శిష్యులే. ఒక మా గురువు గారు శ్రీరామ శర్మ ఆచార్య 1971లో వదిలేద్దాం అనుకున్న ఆయన 20 ఏళ్ళు కొనసాగాడు. మిగతా గురువులు అందరూ వాళ్ళు అనుకున్న టైంకి, పీరియడ్కి ముందే చచ్చిపోయారు. శిష్యులైనా చంపేశారు, లేకపోతే చంపే వాళ్ళకి దోహదం చేశారు. 2 ఒకటే, నువ్వు చంపకపోయాక చంపేవాడికి దోహదం చేసినా ఒకటే. సాయి ఒకడు మళ్ళీ కొంచెం 3 రోజుల పాటు వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి శిష్యుల కోసం తిరిగి రాలే, శ్రీరామకృష్ణ పరమహంస కోసం తిరిగి వచ్చాడు. శిష్యులు ఫినిష్, సాయినప్పుడే పూర్తి చేశారు, చెప్పి కూడా వెళ్ళాడు. కానీ ఆ మీటింగ్కి వెళ్ళాడు ఆయన. అక్కడ వెళ్ళిపోదాం అనుకున్న ఆయన శ్రీరామకృష్ణ పరమహంస యొక్క బాధని చూసి, క్యాన్సర్తో ఆయన పడుతున్నటువంటి బాధని చూసి ఆయన కోసం ఇంకా తన జీవితాన్ని ఇక్కడ పొడిగించుకున్నాడు. అదంతా అర్థం చేసుకోవాలి మీరు. గురువులు మీరు అనుకున్నట్టు ఏదో ఇలా చేపెట్టేస్తే అయిపోదు, దాని వెనకాతల వాళ్ళ తపశ్శక్తి ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. మీకే మీ సమయం పోయింది అడిగేస్తూ ఉంటారు. అడగకూడదని నేను అంటానే, కృతజ్ఞత చూపించండి. కనీసం వాళ్ళు కోరుకుంటున్నది చేయండి మీరు. అది కూడా చేయలేకపోతే అందుకు ఈ క్లాస్. ఆ సమన్వయం కోసం ఈ క్లాస్ పెట్టాను నేను. ఏం సమన్వయం చేయాలి ఇక్కడ? జ్ఞాన కర్మ భక్తి యోగాలు సమన్వయం చేయాలి. దేంతో చేయాలి? గాయత్రి మంత్రంతో చేయాలి. అంచేత ఓం భూర్భవస్వ తత్సవితురణ్యం భర్గోదేవసి ధీమే ధీయాల ప్రచోదయాత్. ఏం సమన్వయం చేశారు మీరు? ఏ జ్ఞానాన్ని సమన్వయం చేస్తున్నారు తెలుసా అసలు? మరి చరిత్రలు చదవాలా? చదవకుండా ఏం రాదు. నేను చెప్పింది ఇది మీకేంటంటే, ఇది మీకు ఎవడు చెప్పడు, మీకు తెలియదు ఇలా ఆలోచించాలని. కానీ ఇలా ఆలోచించాక మీరు చదువుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఈ క్యాసెట్లు వినాలి మీరు. ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి పోతే ఏంటి, చాలా స్పష్టంగా తిడుతున్నాను నేను, మీరు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపిస్తున్నాను నేను. నా కోసం మీకోసం కాదు, మా గురువు కోసం. కేవలము శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి భూమి మీద అవతరించి చాలా విశేషాలు అందజేసి వెళ్ళిపోయాడు. మానవ జాతికి ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి నేను ఇంకా ప్రయత్నిస్తున్నాను. 20 ఏళ్ళు అయిపోయాయి నేను ఇదంతా మొదలెట్టి, కానీ ఇంకా మీకు పరిచయం కాలే. ఆయన ఎప్పుడు పరిచయం అవుతుంది? ఈ క్లాసుల్లో నేను చెప్పినటువంటి సీడీలు మీరు రోజు 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 వినాలా. మీరు ఎంత గొప్పవాళ్ళో ఒకసారి వింటే వచ్చేసింది అనుకుంటారు మీరు. ఇప్పటికీ నాకు డౌట్, నాకు ఇంకా అర్థం కాలేదే నా గురువు అని. ఇన్ని పుస్తకాలు చదువుతూ ఇన్ని గురువుల దగ్గరికి వెళ్తూ అంచేత ఆ సంకల్పం అయినా మీరు తీసుకోగలిగితే, ఇవాళ నేను చెప్తున్నటువంటి మళ్ళీ మళ్ళీ 5-6 రోజుల్లో నేను చెప్పేటటువంటి క్యాసెట్స్ మీరు వినండి, ఇతరులకి వినిపించండి. బలవంతంగా రోడ్డు మీద ఒక చెట్టు కింద టేప్ రికార్డర్ పెట్టుకుని ఆన్ చేసి మీరు వింటూ కూర్చోండి, వినేవాళ్ళు వింటారు. ఈ క్యాసెట్లు ప్రతి ఊళ్ళో వినిపించాలి మీరు. నాకు తెలియదు మీరు ఎలా వినిపిస్తారు, ఇట్ ఈస్ అన్ ఆర్డర్. ప్రతి ఊళ్ళో ఏ ఆశ్రమం జోలికి వెళ్ళకండి మీరు, ఏ దేవాలయానికి వెళ్ళకండి, మనకు వద్దు. ఒక చెట్టు కింద పెట్టుకోండి. మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోక్కర్లే. ఆ వాయిస్, ఆ శబ్దాలు, ఆ గురువు యొక్క శక్తి ఎవరు దాన్ని వినాలో వాళ్ళకి వినిపించేటట్టు చేస్తుంది. అది నా నమ్మకం. చేత ఈ సమన్వయం చేయటానికి గాయత్రి ఎలా ఉపయోగించుకున్నాడు శ్రీరామ శర్మ ఆచార్య అంటే, తత్ సవితురు వరేణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడి వలె జీవించటం నేర్చుకో ముందు. భర్గో దేవస్య ధీమహి, మరి సూర్యుడిలాగా జీవిస్తే ఏం జరగాలి? నీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం పోవాలి. నీలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలి. పోయాకేం చేయాలి? పోయిందండి అంటే ధియో యోనః ప్రచోదయాత్. నీ పనులు అంధకారంలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల వలె కాకుండా జ్ఞాన సూర్యుడు వెలుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలాగా ఉండాలి. దానికి మీరు ఆలోచించక్కర్లేదు కూడా, నేను చెప్పేస్తున్నాను ఏం చేయాలో. ఈ క్లాసుల్లో నేను చెప్పినటువంటి సాధనలు మీరు చేసుకుంటూ ప్రపంచానికి అందజేయండి. ఇంకా మీకేం పని లేదు. ఇక్కడ మీకు ఏం నేర్పించామో అది చేసుకోండి, అది ప్రపంచానికి అందజేయండి. ఇది అందజేయటంలో ఈ క్లాసుల్లో నేను మీకు 3 ముఖ్యమైనటువంటి శక్తుల గురించి చెప్తాను నేను. మొట్టమొదటిది ఏంటి అంటే మంత్రశక్తి. ఆ మంత్రశక్తి కోసమే మీరు ఇప్పుడు ఈ జపాలు చేస్తున్నారు. ఇది 29 ఆ ప్రాంతాల లోపల 24 లక్షల మంత్రజపం అయిపోతుంది అని నేను అనుకుంటాను. ఇప్పటికే అసలు ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారేమో అని నా అనుమానం కదా. చాలా ఎక్కువ అవుతుందని, కానీ ఎక్కువ అవ్వాలి, ఎక్కువ అవుతుందని తగ్గించుకోకండి. టార్జెట్ ఏంటి అంటే 24 లక్షలు పూర్తి అవ్వాలి 29వ తారీఖున. దానికంటే 2-3 రోజులు ముందే ఆ టార్జెట్ మనం పూర్తి చేయబోతున్నాం అన్నది కూడా నాకు అర్థమవుతుంది. మీ సామర్థ్యం మీకు అర్థమవుతుందా? ఎంత గొప్ప పని మీరు చేయగలుగుతున్నారు. అది కూడా ఏంటి, నేను అనుకున్నంత మంది ఇంకా కదలలేదు, టైం లేక నేను అందరికీ చెప్పలేకపోయాను, గబుక్కుని అనుకున్నాను కదా, ఇది అనుకున్న ప్రోగ్రాం కాదు ఇది, అయినా మీరు చేయగలుగుతున్నారు. దాన్ని అలాగా నిభాయించుకోండి. శబ్దశక్తి, ఈ శబ్దశక్తికి మీరు చేస్తున్నటువంటి నిత్యకర్మ, గాయత్రి మంత్ర పూజ, మంత్రజపం, కవచం, మాధ్యనం, తర్పణం, హోమం, శాపోద్ధారణ, ఇది చాలా ముఖ్యం. అది మీరు చేస్తూనే ఉన్నారు, 10 ఐటమ్స్ చేస్తూనే ఉన్నారు. ఇది నేర్చేసుకోండి, ఇది బ్రేక్ రాకుండా చూసుకోండి, ఇంకా ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చూసుకోండి. నేను చెప్పింది మీకు అర్థమవుతే మళ్ళీ ఇటువంటి అవకాశం ఖచ్చితంగా రాదు. ఈ నిత్యకర్మ అనేటటువంటి శబ్దశక్తిని మీరు నేర్చుకుంటున్నారు. ఆ శబ్దశక్తిని మీరు ఎలా నేర్చుకోవాలో అనేది రేపు సాయంత్రం మళ్ళా వస్తానేమో నేను, చేత క్లాసులు ఎప్పుడైనా పెట్టేయచ్చు నేను. ఎందుకంటే సబ్జెక్టు చాలా చెప్పాలి, టైం చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు నేను చెప్పేస్తూ ఉంటాను. నేను మంత్రజపాన్ని దానికి అనుగుణంగా మీరు చేసుకోవాలి. ఎందుకంటే మంత్రజపం శబ్దశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది, దీని తర్వాత ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను. నేను గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఈనాడు కుండలిని అనేటటువంటి పేరుతో ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా ప్రాణశక్తి గురించే మాట్లాడుతున్నాయి. కుండలిని గురించి ఎవరికి తెలియదు అని చాలా స్పష్టంగా గురుదేవులు చెప్పారు. ఆయన చాలా చాలా పుస్తకాలను నేను చదివాను, చూశాను, ఎవరికి కుండలిని గురించి ఏమీ తెలియదు. కానీ కుండలిని విద్య గురించి ఏమీ చెప్పకపోతే ఈ కాలంలో ఆ విద్య నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి అంటే, ప్రాణశక్తితో వచ్చే చమత్కారాలను కుండలిని శక్తి అనుకుని అసలు దాని గురించి మాట్లాడటమే మానేస్తారు మనుష్యులు కనుక. ప్రాణశక్తి అంటే ఏమిటో చెప్పాలి, కుండలిని శక్తి అంటే ఏంటో చెప్పాలి. చేత మూడు చెప్తాను నేను, శబ్దశక్తి, ప్రాణశక్తి, కుండలిని శక్తి. దానికి తగినటువంటి సాధనలు చేయిస్తాను. దీనికి కావలసినటువంటి సిడి సాధనలకు సంబంధించింది రిలీజ్ చేశాను నేను, 2 భాషల్లోనూ ఉంది అనుకుంటా, తెలుగు ఇంగ్లీష్ ఉంది. మరి చూసుకోండి, నేను నా పని అప్పుడు చేశాను, నేను అంతా కూడా శబ్దశక్తి ద్వారా కర్మయోగాన్ని, ప్రాణశక్తి ద్వారా భక్తి యోగాన్ని, కుండలిని శక్తి ద్వారా జ్ఞానయోగాన్ని, ఇవి మూడు మీరు నేర్చుకోబోతున్నారు. జై గురుదేవి.